ధ్యానం కొరకై తెలుగులోనే నేను మాట్లాడతాను. తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ చేతులు ఎత్తండి. ఓకే, మీ కొరకై స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. మత్తయి రాసిన సువార్త 20:20-23 చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త, గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ, చాప్టర్ 20:20-23. అప్పుడు జబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఇద్దరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవేమని ఆయనతో అనను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోని మీరు త్రాగలరా అని అడుగ్గా, వారు త్రాగలము అనరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో అది వారికే దొరుకును అని చెప్పాను. రెండవ భాగంగా మార్కు రాసిన సువార్త 10:35-38 చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 10:35-38. జబెదయి కుమారులను యాకోబును యోహానును ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, మేము అడుగుందల్లా నీవు మాకు చేయగూర్చున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగూర్చున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిసం పొందుటైనను మీ చేత నగునా అని అడుగ్గా, వారు, చేత నగును అనేది. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఈ లేఖన భాగాన్ని మనము ధ్యానించుకుందాం. పూజార్హుడమైన మా గొప్ప తండ్రి, మహాగణుడా, మహిమాన్వితుడా, ఈ సాయంకాలం మీ పవిత్రమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని పూజిస్తున్నాం, కొనియాడుతున్నాము, ఘనపరుస్తున్నాం, మీ నామాన్ని గొప్ప చేస్తున్నాం. కీర్తన ద్వారా మిమ్మల్ని ఆరాధించగలిగిన కృపను మాకిచ్చినందు కొరకై వందనాలు నాయన. వాక్య ధ్యానంలో ఉండగా నాతోనూ మాతోనూ మాట్లాడండి, మా అందరికీ మేలు క్షేమం కలుగు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం చదువుకున్న లేఖన భాగంలో 20:20 ఈ రీతిగా ఉంది. జబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు పురుల దగ్గరకు వచ్చిందంట. ఆ తర్వాత ఆయనకు నమస్కారము చేసి, నమస్కారం అనే మాట మీరు ఇంగ్లీష్లో గమనిస్తే వర్షిపింగ్ హిమ్ అనే మాట ఉంది. ఆ తర్వాత ఒక మనవి చేయబోయింది. ఏమని మనవి చేసింది? లేదా మనవి అంటే ప్రైడ్ అనే మాట మనం చూడగలం. ఆమె చేసిన మనవికి జవాబు కూడా వచ్చింది, ప్రార్థనకు జవాబు కూడా వచ్చింది. జీసస్ ఆన్సర్డ్, ప్రభు జవాబు ఇచ్చారు. ఒకసారి మీరు ఆలోచించండి, జబెదయి కుమారుల తల్లిలాగా యేసు దగ్గరకు వచ్చే అనుభవం మనకుందా? రావడం మాత్రమే కాదు, ఆయన ఆరాధించే అనుభవం మనకుందా? ఆయన్ను ప్రార్థించే అనుభవం మనకుందా? ప్రార్థించిన వాటికి జవాబు పొందిన అనుభవం మనకుందా? హౌ ఫ్రీక్వెంట్లీ వి ఆర్ కమింగ్ టు ద లార్డ్, హౌ ఫ్రీక్వెంట్లీ వి ఆర్ వర్షిప్పింగ్, హౌ ఫ్రీక్వెంట్లీ వి ఆర్ ప్రేయింగ్, హౌ ఫ్రీక్వెంట్లీ వి ఆర్ రిసీవింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద లార్డ్. మనం చదువుకున్న భాగంలో జబెదయి అని ప్రారంభమైంది. జబెదయ్ కుమారుల తల్లి కానీ ఆమె పేరు చెప్పలేదు. ఇంటి యజమాని పేరు ముందుగా చెప్పబడుతుంది. అంటే మరొక రీతిగా ఆలోచించేస్తే ఆమె కూడా నువ్వెవరంటే నేను జబెదయ్ కుమారుల తల్లి అని చెప్పుకుంటుంది, కానీ తనను ఎక్స్పోజ్ చేసుకునే వ్యక్తిగా కనపడడం లేదు. ఇంటి యజమాని పురుషుడని బైబిల్ చెబుతుంది. కనుక దేవుని వాక్యానికి ఆమె సంపూర్ణమైన విధేయత ఇచ్చిన బిడ్డగా మనం చూడవచ్చు. జబెదయ్ కుమారులు, కుమారుల పేరు ఇక్కడ లేదు. మార్క్స్ వార్త 10:35 మనం చదువుకున్న దగ్గర యాకోబు, యోహాను అని మనం చూస్తున్నాం. ఇంకొంచెం లేఖనాల్లోనికి వెళ్ళి ఇతర లేఖన భాగాలు మనం చూడగలిగితే జబెదయ్ కుమారుల తల్లి పేరు కూడా మనం గమనించవచ్చు. జబెదయ్ కుమారుల తల్లి మత్తయి సువార్త 27:56 ఒకసారి మీరు అందరూ చదవండి, మీరే చెప్పగలరు ఆ తల్లి పేరు ఏంటో. 27:56 రెండవదిగా మార్క్స్ వార్త 15:40 ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సెలవు వేయబడినప్పుడు అక్కడ నిలిచి ఉన్న ముగ్గురు స్త్రీల పేర్లు చెప్పబడ్డాయి రెండు భాగాల్లో కూడా. మొదటి భాగంలో మగ్దలేన మరియా, మేరీ మాగ్డలిన్, గాస్పుల్ ఆఫ్ మాథ్యూ 27:56, గాస్పుల్ ఆఫ్ మార్క్ 15:40. ఈ రెండు భాగాల్లో కూడా మొట్టమొదటిగా మగ్దలేన మరియా పేరు ఉంది. రెండవ పేరు యాకోబు, యోసే అని వారి తల్లి అయిన మరియా. రెండవ ఆమె కూడా మరియే, అయితే యాకోబు తల్లి అయిన మరియా. మార్క్స్ వార్తలు కూడా అట్లాగే ఉంది, మేరీ మాగ్డలిన్ అండ్ మేరీ ది మదర్ ఆఫ్ జేమ్స్ అండ్ జెస్సీ. మూడవ స్త్రీ పేరు మత్తయి సువార్తలో జబెదయ్ కుమారుల తల్లి అని ఉంది, కానీ మార్క్స్ వార్తలో సలోమేయ అని ఉంది. అట్లయితే ఇప్పుడు చెప్పండి ఆమె పేరేంటి? సలోమేయ. ఇంటి యజమాని పేరు జబెదయ్, ఆయన భార్య పేరు సలోమేయ, వాళ్ళిద్దరు కుమారులు యాకోబు, యోహాను. ఈరోజు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చాలామంది కుటుంబాలుగా చేరి వచ్చారు. కుటుంబాలు కుటుంబాలుగా మనం ప్రభు దగ్గరికి వస్తూ ఉండగా ఈ కుటుంబం నుంచి ఒక పాఠం నేర్చుకుందాం. ఇంటి యజమాని జబెదయ్, ఆయన భార్య పేరు సలోమేయ, మొదటి కుమారుడు యాకోబు. ఇతర లేఖన భాగాలు మనం చూస్తే సుమారు 5-6 పర్యాయంలో జబెదయ్ కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అనే మాట ఉందన్నమాట. కనుక యాకోబు పెద్దవాడై ఉంటాడు, యోహాను చిన్నవాడై ఉంటాడు. ఎప్పుడైనా మనం యూదుల విషయమే ఆలోచన చేస్తే వాళ్ళ పేర్ల అర్థాలు గమనించినట్లయితే కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోగలం. జబెదయ్ అంటే నా దానము అని అర్థం. సలోమే అంటే షాలోమ్, సమాధానము అని అర్థం. యాకోబు అంటే మోసగాడని అర్థం ఉంది, అయితే మడిమెను పట్టుకునేవాడు అని అర్థం కూడా ఉందన్నమాట. యోహాను అంటే యెహోవా దానము, గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇంటి యజమాని పేరు నాదానం, భార్య పేరు సలోమేయ, సమాధానం. మొదటి కుమారుని పేరు మడిమను పట్టుకునేవాడు, రెండవ కుమారుడు గ్రేషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, యెహోవా యొక్క దానము. యోహాను పేరు బైబిల్లో కలిగిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. పాత నిబంధనలో యోహాన్లు ఎవరు లేరు, క్రొత్త నిబంధనలో 4 యోహాన్లు ఉన్నారు. యాకోబు అనే పేరు కలిగిన వాళ్ళు పాత నిబంధనలో 2 ఉన్నారు, క్రొత్త నిబంధనలో 4 ఉన్నారు. కానీ తండ్రి అయిన జబెదయ్ అనే పేరు కలిగిన వాళ్ళు బైబిల్లో లేనే లేరు. ఈయన ఒక్కడే జబెదయ్ అన్నమాట. అసలు జబెదయ్ అనేది ఇశ్రాయేలీయుల మధ్యన పేరు కాదు, అది అన్యజనుల మధ్యన పేరు అన్నమాట. ఎందుకు ఆ పేరుకి అర్థమేంటి? నాదానం. కానీ ఇశ్రాయేల మధ్య పుట్టిన యోహానుకు ఏమర్థము? యెహోవా దానం. నీ దానం గొప్పదా, యెహోవా దానం గొప్పదా? అసలు నీకేముందని దానం చేస్తావు? నీకేమైనా ఉంటే ఎవరిచ్చారు అది? నీకు ఆయనే ఇచ్చాడు. కనుక అన్యులు ఎప్పుడు తమ విషయమే అత్యయించేవాడు అన్నమాట. అది గ్రీసు దేశస్థుల పేరు. గ్రీకు వారు తమ్మును గురించి గొప్పగా చెప్పుకుంటారు. కొరింథీయులకు రాయబడిన పత్రికలో, కొరింథ గ్రీసులో ఉంది కదా, జ్ఞానులు జ్ఞానమును వెదకుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. వాళ్ళు దేవుని వెతకరు, జ్ఞానాన్ని వెతుకుతారన్నమాట. వాళ్ళ తలంపు ఏంటంటే, జ్ఞానమును వెతుకుట ద్వారా దేవుణ్ణి వాళ్ళు సమీపించవచ్చు, లేదా దేవుని చేరవచ్చు అని దాని వాళ్ళ యొక్క సిద్ధాంతం అది అన్నమాట. భారతీయులమైన మన సిద్ధాంతం ఏంటో చెప్పండి ఎవరన్నా. మనిషి తానెవరో తాను తెలుసుకోవడం ద్వారా దేవుణ్ణి చేరుకోగలడు అని మన హైందవ శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. నేనెవరు అని నేను తెలుసుకోవాలంట. సరే, నేనెవరంటే నేను పాపిని, ఇంకా ఆ తర్వాత జవాబేముండదు. దాని ద్వారా దేవుని దగ్గరికి మనం వెళ్ళాం, అక్కడ ఆగిపోతామంతే. అలా గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుడు ద్వారా దేవుని చేరవచ్చు అనుకుంటారు. అందుకే మ్యాథమెటిక్స్లో ఉండే ఆల్ఫా బీటా గామాలన్నీ ఎవరివి? వాళ్ళవే. ఈరోజు మీరందరూ కంప్యూటర్ చేతిలో ఉన్నారు. క్రీస్తు పూర్వం 300 ఏళ్ళు అప్పుడు గ్రీకుల మధ్య కంప్యూటర్స్ ఉన్నాయంట. డిజిటల్ ఇవి కావు, మెకానికల్ కంప్యూటర్స్. ఎంత జ్ఞానములో వాళ్ళు గొప్పవారు చూడండి. జ్ఞానాన్ని వెతుకుడు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చిన వాళ్ళ నమ్మకం. అందుకే గ్రీకులు పెట్టుకుంటారు ఈ పేరు, జబదైన పేరు. నా దానం అంటే నా జ్ఞానాన్ని నా పిల్లలకు దానంగా ఇస్తాను, రాబోయే తరాలకు దానముగా ఇస్తాను. ఆ జ్ఞానము ద్వారా వాళ్ళు దేవుని సమీపించగలరు అని వాళ్ళ నమ్మకం. సరే, అటువంటి యజమానికి సలోమయ్య భారీగా ఉంది. షాలేం అంటే సమాధానం. యోహాను సువార్త 14:26-27 వచనాల్లో సమాధానం ఎవరిస్తారు? సమాధానము యేసు ప్రభువు అన్నారు, పీస్ ఐ గివెన్ టు యూ. తెలుగులో శాంతి అని ఉంది, అయితే ఇంగ్లీష్లో పీస్, సమాధానం, షాలేం, షాలోమ్ నేను మీకు ఇస్తాను. అందుకే మీరు ఎప్పుడైనా యూదులను ఎదుర్కొంటే మీరు ప్రైజ్ లార్డ్ చెప్పినా, గుడ్ మార్నింగ్ చెప్పినా వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఒకే మాట ఉంటారు, షాలోమ్, షాలోమ్, షాలోమ్. కావాలంటే మీకు ఎవరైనా నెంబర్ తీసుకొని రింగ్ చేయండి మీరు, ఫస్ట్ షాలోమ్ అనే మాట వినిపిస్తుంది అన్నమాట. షాలోమ్ ఆఫ్ గాడ్, దేవుడు తన సమాధానాన్ని భూమి మీద నిలపడానికే వచ్చాడు. చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, శిష్యులు భయపడుతున్నారు, గదిలోకి వచ్చాడు, సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు. యోహాను సువార్త 14:26లో సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా సమాధానమే మీకు ఇస్తున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు. నాట్ యాజ్ ది వరల్డ్ గివ్స్ యూ. వరల్డ్ ఆల్సో గివ్స్ సమ్ టైమ్ సమ్ పీస్. బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం రాస్తూ ఈ రీతికి రాశాడు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చాడంట, నాకు శాంతి సమాధానాలు లేవండి, ఎక్కడ దొరుకుతాయో చెప్పండి అని అడిగాడంట. డాక్టర్ గారు నిర్గాంతపడ్డారు. మందులు కావాలంటే షాప్లో దొరుకుతాయని చెప్పగలను, శాంతి కొరకైన మందు ఎక్కడ ఉంది అనుకున్నాడు ఆయన. ఆయన ఆలోచించాడంట, ఊర్లో పెద్ద సర్కస్ జరుగుతూ ఉంది, మంచి బఫర్ ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి, 4 గంటల సేపు మీరు శాంతిగా నవ్వుతూ ఉంటారు అన్నాడంట. ఆ బఫర్ అన్నాడంట, మీ దగ్గరికి రాకముందు అంతో ఇంతో నిరీక్షణ నాకుండింది, వచ్చాక ఆ నిరీక్షణ కోల్పోయాను, నేనే ఆ బఫర్ను అన్నాడంట. అందరినీ నవ్విస్తున్నాడు కానీ తనలో ఏం లేదు, నవ్వు లేదు. అందరినీ కొద్దిసేపు శాంతింప చేస్తూ ఉన్నాడు కానీ చిన్నపిల్లలు కూడా శాంతిగా నిమ్మలంగా చూస్తూ ఉన్నారు, కానీ తనలో శాంతి లేదు, తనలో శాంతి లేదు. శాంతి సమాధానాలు ప్రభు అయిన యేసుక్రీస్తులోనే దొరుకుతాయి. తెలుగులో మనం పాట పాడుకుంటాం కదా, శాంతి సంతోషం సమాధానాలు యేసులోనే దొరుకుతాయి. కనుక సలోమయ్య తన జీవితంలో శాంతిని సమాధానాన్ని పొందిన బిడ్డ. ఒకవేళ తన యొక్క అనుభవం ద్వారా భర్తను సంపాదించుకునేవో మనకు తెలియదు, ఎందుకంటే మనం చదువుకున్న ఈ భాగంలో తన కుమారులను తీసుకుని ఆరాధన కొరకే దేవుని దగ్గరికి ఏమే బయలుదేరి వస్తూ ఉందన్నమాట. ఎంత మంచి తల్లిలో చూడండి, ఎంత మంచి కుమారులో కూడా చూడండి. తల్లి ఆరాధనకు వెళ్తున్నానని రండి అంటే పిల్లలు ఏదో కారణం చెప్పేసి తప్పించుకుంటారు. హోంవర్క్ ఉంది మమ్మీ అంటారన్నమాట, స్పెషల్ క్లాస్ ఉంది, ట్యూషన్కి వెళ్ళాలా, లేకపోతే ఎగ్జామినేషన్ ఉంది, ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం పిల్లలు లేరంటే ఇంట్లో చదువుకుంటూ ఉన్నారు అని చెప్తారు. వీళ్ళు చదువుకుంటున్నారో టీవీ చూస్తున్నారో బయట ఆడుకున్న మనకేమీ తెలియదు. కానీ ఈ ఇద్దరు కుమారులు, తల్లి ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని ఏజర్కి వస్తాను. కుటుంబంలో తల్లులు తండ్రులు ఈ రహస్యాన్ని నేర్చుకోవాలి. జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో కూడా యేసు దగ్గరికి వస్తా ఉంది. దేవుని మందిరానికి మన పిల్లల్ని తీసుకొని రావాలి. వాక్యాన్ని వింటూ 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 ఉండగా ఏదో ఒకరోజు వాళ్ళ జీవితంలో కార్యం జరుగుతుంది. వాక్యము శక్తి కలిగింది, మనలో శక్తి లేదు. నిలబడిన బోధకులు సామాన్యంగా గట్టిగా మాడుతూ ఉంటారు, కానీ అది శక్తి కాదు. ఈ కేకల్లో శక్తి లేదు, వాళ్ళ తెలివితేటల్లో శక్తి లేదు, కానీ వారి నోట్లోంచి వచ్చే దేవుని వాక్యంలో ఏముంది? శక్తి ఉంది. ఈ మాటలు యేసుక్రీస్తు వారి, ఆయనలో శక్తి ఉంది. ఆయన అన్నాడు, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడినప్పుడు అనేకులు నా దగ్గరికి ఆకర్షిస్తాను. ఆయన సిలువ శక్తి కలిగింది. భూమి నుంచి పైకి ఎత్తబడ్డమంటే సిలువేయబడ్డాడనమాట. అందుకే ఒక వేదాంత నాడు, సిలువ యొక్క విలువను మీరు నేను తెలుసుకోవాలి. సిలువ ఎంతో విలువైంది, ఆ విలువ మీరు నేను తెలుసుకోవాలి. సలోమే తెలుసుకుంది. ఒకవేళ తన కుమారులకు కూడా ఆ సంగతి చెబుతూ 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 వచ్చింది. యోహాన్ సువార్త 1:35 వచనం ఈ రీతిగా మనం చూడవచ్చు. నేను స్లైడ్స్ మార్చడమే లేదనుకుంటా, ఆ మధ్యలో ఉన్నాయి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:35-42. జాన్ ది బాప్టిస్ట్ అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు కంటే ముందుగా వచ్చాడు ఆయన. ఆయనకు శిష్యులు ఏర్పడ్డారు. మనం చదువుకున్న 35 మనం చూస్తే యోహాను శిష్యుల్లో ఇద్దరు అక్కడ ఉన్నారు. 42 దాకా మనం చదివితే ఆ ఇద్దరిలో ఒకరు అంద్రేయ అని అంటా ఉన్నాడు, రెండవాడు పేరు చెప్పలేదు. యోహాను చాలా వినయ విధేయతలు కలిగినమాట, తన పేరు ఎప్పుడు చెప్పుకోడనమాట. అట్లయితే రెండవాడు యోహానే అనమాట. జబదయ్య కుమారులో చిన్నవాడైన యోహాను రెండవాడు. సరే, కుటుంబాల గురించి మంచి మాటలు మనం వింటున్నాం, కానీ అయితే కుటుంబంలో తొందరలు కూడా ఉన్నాయి, కుటుంబంలో లోటుపాట్లు కూడా ఉన్నాయి. అపోస్తల కార్యాలు 4:13 మనం చూస్తే వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులు అని గుర్తించారంట. యోహానుకు విద్యే లేదు. ఇందాక ఎవరు అన్నారు, 8th గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాకన్నారు. ద అదర్ డే 6th గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళని మేము చూసాం. ఇంకొద్ది రోజుల ముందు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ అనే వాళ్ళని కూడా చూశాం. ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేషన్ ఉంది. మరి విద్య లేదంటే నీకేం గ్రాడ్యుయేషన్ లేదనమాట, కిండర్ గార్డెన్ లేదు, ఏమీ లేదు. మరి తల్లి పేరేమో సమాధానం, ఇంట్లో కుమారుడు చదువుకోకుండా ఉంటే సమాధానం ఉంటుందా? తల్లి హృదయం అంట ధృవించిపోయి ఉంటుంది, ఎంతో కష్టపడి ఉంటారు. చదువుల కొరకే ఈరోజు ఎంత కష్టపడుతున్నాం, $00,00,000 ఖర్చు పెడుతున్నారు, ఆస్తిపాస్తులన్నీ అమ్మేసి కట్టేస్తున్నారు. పిల్లలు చదువుకోవాలి 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 చదువుకోవాలి. పేరు కూడా మంచి పేరు పెట్టుకున్నారు, యెహోవా దానం అని. కానీ యెహోవా దానానికి ఏం లేదు, విద్య లేదు. ఇంగ్లీష్లో అన్లర్న్, ఇగ్నోరెంట్, తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నాడన్నమాట. అంత మాత్రమే కాదు, మార్క్స్ వార్త 3:13 చూస్తే 13:14-15 యేసు ప్రభువుని శిష్యులుగా పిలిచాడు. 17 ఒక మాట ఉంది, యాకోబు యోహానుకు బోయనర్గస్ అని పేరు పెట్టాడంట. ఎందుకు? వాళ్ళు ఉరిమేవాళ్ళు, సన్స్ ఆఫ్ థండర్. ఆ ఇంట్లో థండర్స్ పడతా ఉంటాయన్నాడు అప్పుడు. ఎవరి మీద పడతాయి? ముందు తల్లి మీదే పడతాయి, ఇంకెవరి మీద పడతాయి? నెక్స్ట్ ఎవరి మీద పడతాయి? తండ్రి మీద పడతాయి. తల్లి బహుగా ప్రార్థించింటుంది, నా కుమారులు ఉరిమే కుమారులు ప్రభువా, తీసుకొచ్చినప్పుడు కూడా చెప్పే ఉంటుంది. 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అంతకుముందు ఎన్నోసార్లు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఉంటుంది. అందుకే మార్క్స్ వార్త 3:17లో యేసు ప్రభు నా దగ్గర కూడా ఉరుముతారమ్మా వాళ్ళు, మీ దగ్గరే కాదు. అందుకే వాళ్ళ పేరేం పెట్టాను నేను, ఉరిమేడి వారనే పేరు పెట్టాను. కుటుంబంలో చదువు రాదు పిల్లలకు, తల్లి మీద తండ్రి మీద ఉరుముతున్నారు. ఈమె పేరేమో సమాధానం. సమాధానం ఉందా? కుటుంబంలో లోటుపాట్లు ఉన్నాయి. లోటుపాటు లేని కుటుంబం లేదు. మనమందరం కూడా చెప్పంటే నేను చెప్పగలం, కుమారులు బాగుంటే కుమార్తెల తొందరలు ఉంటాయి, కుమార్తెలు బాగుంటే కుమారుల తొందరలు, వీళ్ళిద్దరూ బాగుంటే భార్యలో తొందరలు, భర్తలో తొందరలు, కొన్నిసార్లు గ్రాండ్ కిడ్స్లో తొందరలు. ఆరోగ్య సంబంధంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆత్మీయ సమస్యలు కూడా కావచ్చు, అన్ని రకాలైన సమస్యలు కూడా కావచ్చు. ఇంగ్లీష్లో ఒక మాట చెప్తూ ఉంటారు, దేర్ ఆర్ నౌ మెనీ గ్రేట్ సోల్స్ విదౌట్ గ్రేట్ సారోస్. ప్రతి కుటుంబంలో కూడా దుఃఖాలు ఉన్నాయి. మీరు కూడా చెప్పండి, దండి చెప్పగలరు, నేను కూడా చెప్పగలను. కొన్నిసార్లు కృంగిపోతామని మా దుఃఖాలను బట్టి, కానీ ఈ కుటుంబం ఎంత రమ్యంగా మెల్ట్ చేయబడిందో చూడండి. తల్లి కుమారులు ఇద్దరిని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. తెలుగు బైబిల్లో మ్రొక్కి లేదా సాష్టాంగపడి నమస్కరించి అనే మాటలు ఎక్కడున్నా ఇంగ్లీష్లో వర్షిప్ అంటుంది అన్నమాట. ఆరాధించే తల్లి, ఆరాధించే పెద్ద కుమారుడు, ఆరాధించే చిన్న కుమారుడు. నన్ను గురించి చెప్పుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, కానీ అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి కొన్నిసార్లు చెప్తా ఉన్నాను. ఒకరోజు అనంతపురంలో నేనున్నాను, ఒక చర్చిలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ రోజు విమెన్స్ మీటింగ్లో నా భార్య మాట్లాడుతూ ఉంది, మా చిన్న కోడలు అనంతపురంలో తనొక విమెన్స్ మీటింగ్లో మాట్లాడుతూ ఉంది. 6 గంటలో మా పెద్ద బాబు ఫోన్ చేసి, డాడీ ఈరోజు సర్వీస్లో చర్చ్లో ఈరోజు ఎగ్జార్టేషన్ నేను చెప్పాలా, నా టర్న్, ప్రేయర్ చేయండి అన్నాడు. అది తెల్లవాళ్ళ సంఘం, తెల్లవాళ్ళ సామాన్యంగా నల్లని వాడుకోవడం చాలా కష్టం. ఒక్కసారి నా మనసు అట్లా కదిలింది అన్నమాట, నేను ఒక చోట వాడబడతా ఉన్నా, నా భార్య ఒక చోట వాడబడతా ఉంది, చిన్న కోడలు ఒక చోట వాడబడతా ఉంది, చిన్న కుమారుడు ఒక చర్చిలో పాస్టర్గా వాడబడుతున్నాడు, పెద్ద కుమారుడు ఆరిగన్లో, యూజిన్లో, విలియమేట్ బైబిల్ చాపెల్లో ఈరోజు వాడబడతా ఉన్నాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంటుందా అది, దుఃఖంగా ఉంటుందా చెప్పండి. అతిశయంగా ఈ మాట నేను చెప్పడం లేదు. విత్ డ్యూ గ్లోరీ టు గాడ్, గాడ్ అలోన్. ఐ డోంట్ డిజర్వ్ సచ్ ఎ ప్రివిలేజ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఐ నో మై వీక్నెసెస్, ఐ నో మై ఫ్యామిలీ వీక్నెసెస్. నా కుమారుల్లో లోటుపాట్లు నాకు తెలుసు. ఎన్నోసార్లు దుఃఖించాం, ఎన్నోసార్లు బాధపడ్డాం. ఆ తొందరను బట్టి నా బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది కొన్నిసార్లు. ఆ ఇంక్రీజ్ అయిందిగా ఇప్పుడు కూడా తగ్గలే, రోజు ఒక పిల్ల వేసుకుంటూ ఉంటాను అనమాట. నేను మీకు తెలుసు, ఒకసారి ప్రెషర్ ఎక్కువైతే కంట్రోల్ నార్మల్గా రాదు. అయినా ఈ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మన శక్తిని మన భక్తిని బట్టి కాదు. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 37వ వచనంలో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు అనే మాట ఉందన్నమాట. హీ హ్యాత్ డన్ ఆల్ థింగ్స్ వెల్. నాట్ ఓన్లీ వన్ థింగ్, ఆల్ థింగ్స్, అన్నిటిని బాగు చేసేవాడు. జెబెదయి జీవితాన్ని బాగు చేశాడు, సలోమయ్య జీవితాన్ని బాగు చేశాడు, యాకోబు జీవితాన్ని బాగు చేశాడు, యోహాను జీవితాన్ని బాగు చేశాడు. వాళ్ళలో ఉండే ఉరిమే గుణాలు తీసివేశాడు. తీశాడని ఎడ తెలుసు అంటే, చదువు లేకపోయినా యోహాను దేవుడు వాడుకున్నాడు. తర్వాత మనం చూస్తాం తన గ్రంథాలు వ్రాయడానికి కూడా వాడుకున్నాడు, సువార్త వ్రాయడానికి వ్రాసుకున్నాడు, 3 పత్రికలు వ్రాయడానికి వాడుకున్నాడు, ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి వాడుకున్నాడు. తాను వ్రాసిన 3 పత్రికల్లో మొదటి పత్రికలో ఒకప్పుడు ఉరుమేవాడు, ఉరుమనే మాట ఎక్కడ రాయలేదు. దానికి ఆపోజిట్గా ప్రేమ అనే పదాన్ని 46 పర్యాయాలు వ్రాశాడు. 5వ అధ్యాయంలో
నలభై ఆరు పర్యాయాలు అంటే సగటున ప్రతి అధ్యాయంలో 10 పర్యాయాలు ప్రేమ 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 అని వ్రాస్తూ వచ్చాడన్నమాట.
ఒక వ్యక్తిని దేవుడు మార్చగలడా? మార్చగలడు.
ఉగ్రుడైన వ్యక్తిని ప్రేమ అనే పదము నోటుకొచ్చేటగా చేయగలడు.
నేను వివరించి చెప్పలేను, అయితే నా జీవితంలో జరిగింది. మా చిన్నబ్బాయి తన జీవితంలో సైకో ప్రాబ్లంతో చాలాసార్లు ఉరిమేవాడుగా ఉండేవాడు అన్నమాట. ఎక్కడికైనా మినిస్ట్రీకి నేను ఎలా ఫోన్ చేసి నేను మంటరుకున్నా త్వరగా వచ్చేయి అనేవాడు. ఒకసారి ఒంగోలు దగ్గర ఉన్నాను నేను, వెంటనే బయలుదేరి వచ్చేసాను. రాకపోతే ఏమంటాడు, ఏమవుతాడో, ఏమనుకుంటాడో, ఏం జరుగుతుందో అనే భయం అన్నమాట. కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ మార్చేశాడు. నేను చెప్పాను అమెరికాకి వెళ్తున్నాను ఆయన, నాకెప్పుడు ఫోన్ చేయొద్దు, వాక్యం చెప్తూ ఉంటాను, మధ్యలో నీ ఫోన్ రాకూడదు అని చెప్పిన. సరే డాడీ అన్నాడు. చాలా పనులు జరుగుతున్నాయి అక్కడ, ఆ పనుల విషయమే కూడా నన్ను అడగకూడదు, నువ్వు మమ్మీ మీరే డిసైడ్ చేసుకోవాలి. సరే డాడీ అన్నాడు. దేవుడు మారుస్తాడా? మారుస్తాడు. నా కుటుంబ జీవితంలో నాలో ఎన్ని లోటుపాట్లున్నా నా శక్తిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, మార్చే దేవుడు మనకున్నాడు. జెబెదయి కుటుంబాన్ని మార్చేశాడు. సలోమయితో పాటి కుమారులు ఇద్దరూ ప్రభువుని ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. ఎంత మంచి కుమారులు చూడండి. సరే, ఆ తర్వాత ఆమె కోరిక ఆరాధించింది, ప్రార్థించింది. నీకేం చేయాలని కోరుతున్నావు అన్నాడు దేవుడు. వెంటనే జవాబు కూడా వచ్చింది దేవుని దగ్గర నుంచి. ఒకవేళ దేవుడు ఈరోజు మీకు ప్రత్యక్షమై మీకేం కావాలనో కోరుకుంటే ఏం కోరుకుంటారు? ఆమె కోరిక ఏమో తెలిసిన, నా కుమారుల్లో ఇద్దరిలో ఒకడు నీ కుడి వైపున, ఒకడు నీ ఎడం వైపున. అది 20వ వచనం కదా. ఒక్కసారి మీరు ముందు 2 వచనాలు చూడండి, 18, 19 వచనాలు. మత్తయి వార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలు. మత్తయి వార్త 20వ అధ్యాయం 18, 19 వచనాలు. ఏముంది అక్కడ? ప్రభు ఏం చెప్తున్నాడు? యెరూషలేముకి వెళ్తా ఉన్నా నేను, అప్పగించబడతాడు, యేసును నన్ను చంపేస్తారు అన్నాడు అన్నమాట. 19వ వచనం, నన్ను అపహసిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, మార్క్స్ వార్తలు ఉమ్మేస్తారు, చంపేస్తారు అని 19వ వచనంలో చెప్తే నన్ను అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, కొరడాతో కొడతారు, నన్ను చంపేస్తారంటే 20వ వచనం ఏమేమి కొడతా ఉంది? అయ్యా, నా కుమారుల్లో ఒకడిని కుడివైపున, అమ్మ నా మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుందా లేదా? పడుతుంది. కొరడాతో కొడితే ఒక యేసు మీద పడుతుందా? ముందు ఆ చివరి మీద వాడు పడుతుంది, వీడి మీద పడుతుంది. చంపాలంటే ఒక్కడిని చంపలేరు, అందరిని చంపేస్తారు. ఏమికి ఎంత గొప్ప కోరిక చూడండి. అయితే ప్రభు వెంటనే అన్నాడు, అమ్మా మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, నేను త్రాగుపోయే గిన్నెలో ఉంది, త్రాగుతారా అంటే పిల్లలు వెంటనే త్రాగగలము అనిరి. దాన్నే మార్కు స్పష్టంగా వివరించాడు 10వ అధ్యాయం 35వ వచనంలో. ఈసారి బిడ్డలిద్దరే ప్రభుతో మాట్లాడుతున్నారు. ఒక తల్లి ముందు అడిగింది, ఒకవేళ సేమ్ ఇన్సిడెంట్ కావచ్చు, డిఫరెంట్ ఇన్సిడెంట్ కావచ్చు, సేమ్ అనుకుందాం, రిటర్న్ పర్లేదు. పిల్లలిద్దరు కూడా ఆయన అడిగారు. బోధకుడా, మేము అడుగుదల్లా మావు చేస్తావా అని అడిగారు. ఏం కావాలి మీకు? నీ మహిమలో మా ఇద్దరిలో కుడివైపున ఒకడు, ఎడవైపు ఒకడు. అరే నేను ఇప్పుడే చెప్పానుగా, ఇది 35వ వచనం. ముందు వచనాలు మనం చూస్తే అక్కడే మాటలున్నాయి. మనుష్య కుమారుడు ప్రధానికి అప్పగించబడతాడు, వారు ఆయన అపహసిస్తారు, అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, కొరడాలతో కొడతారు, చంపేస్తారు, తిరిగి 3వ దినమున లేస్తాడు. లేచే సంగతి పోనివ్వండి, ముందు ప్రాణం పోతుందంటే ఎవరు ఇష్టపడతారు? వీళ్ళు కూడా నేను త్రాగుపోయే గిన్నెలో త్రాగుతారంటే ఏమన్నారు? త్రాగగలము అనేది. అబ్బో ఎంత మంచి భక్తి పోవచ్చు అండి వాళ్ళకి. ఒకవేళ ఈరోజు శాంటలీలో స్వార్థ ప్రకటన వెళ్దాం స్ట్రీట్ ప్రీచింగ్కు. అక్కడ ముఖం మీద ఉమ్మేస్తారండి, కొడాలు తీసుకొని వస్తారు, కొద్దిమందిని చంపేస్తారు కూడా. అంటే ఎంతమంది వస్తాను చెప్పండి? అసలు జీవితకాలం అంతా ఇప్పుడు నేను వెళ్తామా? ఆ మాటలు వినడానికే భయంగా ఉన్నాయి. పైగా తల్లి ఇష్టపడుతుందా? పిల్లలు మేము పోతాం మమ్మీ అన్నా కానీ తల్లి ఏమంటుంది? తల్లి ప్రాణం ఇష్టపడదు. బిడ్డల మీద చిన్న దెబ్బ పడే తల్లికి ఇష్టం ఉండదు. నా మీద దెబ్బ పడినా పర్లేదు, నా బిడ్డల మీద పడకూడదు. కానీ తల్లి భక్తి ఎంత గొప్పదో చూడండి. నా కుమారులు నా ప్రభుకు కుడివైపున ఒకరు, ఎడవైపు లైక్ బాడీ గార్డ్స్ అనుకోండి. కావాలంటే అబ్బో ఆయన కొడతారా, సరే నా బిడ్డలు కుడివైపు పడని ఉంటారు, దెబ్బలు వాళ్ళు తినివ్వండి అని ఏ తల్లి అంటుందో చూడండి. ఆ తల్లి ప్రభుని ఎంత ప్రేమించిందో మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల్లో తల్లముగా తండ్రులముగా మనం ప్రభువుని అంతగా ప్రేమిస్తున్నామా? చాలాసార్లు ఇది నా జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు ఏదో బోధించడానికి ఈ మాటలు చదువుతున్నట్టుగా ఉన్నాం, కానీ ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్లోకి వెళితే అలాంటి సమర్పణ, అటువంటి త్యాగం, అటువంటి అభిప్రాయం సిద్ధ మనసు మనలో ఉందా అంటే చాలాసార్లు లేదే అని జవాబు ఇస్తుంది నా మొట్టు నాకు కూడా. కానీ కుటుంబంలో వీళ్ళు ఎటువంటి సిద్ధపాటు కలిగిన వాళ్ళు చూడండి, ఎంత సిద్ధపాటు కలిగిన వాళ్ళు చూడండి. కుడివైపున ఒకడు, ఎడమైపున ఒకడు. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో ఇంచుమించుగా అందరూ హత్సాక్షులే. అందరికంటే ముందు చనిపోయిన వాడు యాకోబే అన్నమాట. అపొస్తల కార్యాలు 12వ అధ్యాయంలో హేరోదు ఆయన ఖడ్గముతో చంపేశాడు. అందరికంటే చివరి చనిపోయిన వాడు యోహానే. క్రీస్తు శకము 100వ సంవత్సరంలో ఇంచుమించుగా చనిపోయాడని చెప్తున్నారు. మొదటివాడు యాకోబు, చివరివాడు యోహాను. ఒకళ్ళు 12 మంది కూర్చున్నప్పుడు ఒకవేళ కుడివైపున ఎడమవైపున, కుడివైపు నుంచి మొదలు పెడితే యాకోబే ఉంటాడు కాబోలు, యోహాను ఎడమైపునట్టుగా మనకు అర్థమవుతుంది. రొమ్మును ఆనుకునే శిష్యుడిని బైబిల్లో కనిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట కనిపిస్తుంది. మనకు 20వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. నెంబర్ 1 మొట్టమొదటివాడు, మొదటి హత్సాక్షి యాకోబే. చివరివాడు ఇంచుమించుగా హస్తాక్షి అని చెప్పొచ్చు ఆయన కూడా కావాలంటే. జీవితకాలం అంతా సాక్షిగా ఉన్నాడు. క్రీశకం 30లో ఏసు చనిపోతే ఈయన 100వ సంవత్సరంలో చనిపోయాడు. 70 ఏండ్ల కాలం జీవితకాల సాక్షిగా ఉన్నాడు యోహాను. చివరకు చక్రవర్తి ద్వారా సలసలు కాగే నూనెలో వేయబడి కాలిపోయాడు, చనిపోలేదు. ఎందుకు? ప్రకటన గ్రంథాన్ని రాయాలి కాబట్టి దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. కానీ హతసాక్షి అయినట్టే దాని భావం. వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరింది. అయితే పాజిటివ్ వేలో నెరవేరిందా? పాజిటివ్ వేలో నెరవేరింది. ఆత్మీయుల మధ్య ఒక జవాబు లేనటువంటి ప్రశ్న ఒకటి ఉంది. చాలాసార్లు మన వాళ్ళు గుళ్ళు గోపురాలు కట్టుకున్న తర్వాత పైన 3 సిలువలు వేస్తారు. మధ్యలో ఉన్న సిలువకి విలువ ఉంది. ఎవరి సిలువది? ఏసయ్యది. కానీ ఆ ప్రక్రియకి ఎవరున్నారు? దొంగలు. దొంగలు కూడా గుడి మీద వాళ్ళ సిలువలు వేయాలా? ఎందుకు వేస్తున్నారు? దాని మీద చాలా డిబేట్లు జరిగాయి. చివరికి వచ్చిన జవాబు ఏంటంటే, అవి దొంగల సిలువలు కాదు, యాకోబు సిలువ ఒకటి, యోహాను సిలువ ఒకటి. వాళ్ళ కోరిక నెరవేరిందా? నెరవేరింది. నీ కుడివైపున ఒకరు ఉంటాం, ఎడమవైపున ఒకరు ఉంటాం. మీరు త్రాగే గిన్నెలో మేము కూడా త్రాగుతాం. కనుక యేసు ప్రభు సిలువలో పొందిన శ్రమలు వాళ్ళు కూడా పొందారు. అయితే అంతగా పొందారని చెప్పలేం, అందులో కొద్దిగైనా అనుభవించారు. అందుకే క్రైస్తవ కోటి అనాది కాలం నుంచి కూడా ఈ 3 సిలువలకు కూడా విలువిస్తూ ఉన్నారు. అది ఏసై సిలువ, యోహాను సిలువ, యాకోబు సిలువ. ఆత్మీయంగా వారి జీవితంలో కలిగిన ఎదుగుదల ఎంత గొప్పదో చూడండి. మన జీవితాలు అలాంటి ఎదుగుదల ఉందా? అటువంటి సమర్పణ మనకుందా? అటువంటి త్యాగం మనకుందా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 20-21వచనాల్లో ఈ రీతిగా ఉంది. యేసయ్య గల్లే సముద్రం మడి వెళ్తున్నాడు. మార్క్ సువార్తలో కూడా ఆ మాటలు ఉన్నాయి.
మొదటి అధ్యాయం 19:20 ఉన్నాయన్నమాట.
జెబెదయి షిప్లో ఉన్నాడు, వలలు ఉన్నాయి,
జీతుగాన్లు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ ప్రొఫెషన్లో తండ్రి కుమారులు మాత్రమే కాకుండా హైడ్ సర్వెంట్స్ కూడా ఉన్నారు.
అంటే వాళ్ళ ప్రొఫెషన్ చిన్న చితికది కాదన్నమాట, పెద్ద మరి ప్రొఫెషన్.
అంటే గొప్ప ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళకు షిప్ ఉంది, వలలున్నాయి, చేపలు పట్టిన తర్వాత పట్టడానికి, పట్టిన వాటి అమ్మడానికి సర్వెంట్స్ కూడా ఉన్నారు.
ఇంకా ఆ భాగంలో వలలు బాగు చేసుకుంటా ఉన్నారు.
ఎవరు బాగు చేస్తున్నారు? యాకోబు యోహానులు బాగు చేస్తున్నారు, తండ్రి అయిన జెబెదయితో కూర్చుని బాగు చేస్తున్నారు. అలాంటి ధనిక కుటుంబానికి చెందిన వాళ్ళైన సోమరులు కాదు.
వాళ్ళని చూశాడు ప్రభు, ఏం చేస్తున్నారు వీళ్ళు? వలలు బాగు చేస్తున్నారు అంతే.
పేతురును అందరేం చూసినప్పుడు వాళ్ళు చేపలు పడతా ఉన్నారు, కానీ యాకోబు యోహాన్ దగ్గర రాగానే అప్పటికి చేపలు పడడం లేదు, వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు. వలలు బాగు చేయుట చూచి పిలిచారంట ప్రభు అంతే.
మనం వచ్చి ఏం చూసి పిలిచావయ్యా అనొచ్చు మనం కావాలంటే. వలలు బాగు చేసుకోవడం చూశాను, బాగు చేసుకోవడం చూచాడు. అంటే ఈ కుటుంబములో జెబెదయి, సలోమయ్య, యాకోబు, యోహాన్లు బాగు చేసుకునే మనసు కలిగిన వాళ్ళు.
కొంతమందికి దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా బాగు చేసుకునే మనసు ఉండదు, ఎన్నిసార్లు గద్దించినా దిద్దుకుందామని మనసు ఉండదు. అసలు ప్రభు దగ్గరికే రారు, సహవాసానికి రావడం లేదే, రావడం లేదే, రావడం లేదే అని దేవుడు ఏం చెప్పినా దిద్దుకోవడానికి మనసు ఉండదు. సహవాసానికి వస్తున్నారు, ఆరాధన చేయడం లేదు, ప్రభు బలిలో పాల్గొనడం లేదు, వచ్చి వెళ్ళిపోతున్నారు అంతే. దేవుడు మాట్లాడుతున్నాడు, అందులో ముందుకు సరవడానికి ఇష్టం ఉండదు కొద్దిమందికి. ప్రభుకి ఇచ్చే విషయంలో ముందుకు రారు,
నోరు తెరిచి స్తుతించే విషయంలో ముందుకు రారు.
ఇవన్నీ బాగు చేయబడాలి. మనలో ఎవరమైతే బాగు చేసుకునే అనుభవం కలిగి ఉంటామో అలాంటి వారు యేసయ్యకి ఇష్టం.
నా వెంబడి రండి, నాకు మీరే కావాలా?
యోహాను, నేనేం చదువుకోలేదు స్వామి.
చదువుకోలేదా పర్లేదు, నా సువార్త రాయడానికి నువ్వే కావాలా?
నా పత్రికలు రాయడానికి నువ్వే కావాలా?
నా ప్రవచన గ్రంథం,
నా రెండవ రాకడి గురించిన గ్రంథం, నా ప్రత్యక్షతలు కలిగిన గ్రంథం నీవే రాయాల.
నేను ఇట్లా అనుకుంటున్నా, స్వామి పౌలున్నాడు గొప్పగా చదువుకున్నాడు, ఆయనకి ఇప్పుడు అప్పగిస్తావా అని ఒకవేళ అన్నాడేమో. కాదు కాదు, నాకు పాలు కాదు కావాల్సింది, నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఎందుకు? నీ జీవితంలో నీకు బాగు చేసుకునే మనసు ఉంది. మనం కూడా ఇది కలిగి ఉండాలి.
మన జీవితాలు బాగు చేయబడాలి. మనలో ఎవరికి 100కి 100 మార్కులు రావు.
మేము చదువుకున్నప్పుడు పాస్ మార్క్ 35 అంటే 35 రైట్లు చేసి 65 తప్పులు చేసినా పాస్ అవుతాం అన్నమాట. ఎవరు తెలుసులో మా పేరు కనిపిస్తుంది. కాబట్టి మనలో 65 తప్పులు ఉన్నాయనే గుర్తింపు ఎప్పుడు మనం కలిగి ఉండాలి. కానీ ఇంకా బాగు చేసుకుంటే 50 మార్కులు తెచ్చుకోవచ్చు, సెకండ్ క్లాస్ అనేవాళ్ళు. ఇంకా బాగు చేస్తే 60 మార్కులు తెచ్చుకొని 40 తప్పులు చేసినా ఫస్ట్ క్లాస్ అనేవాళ్ళు, 70 మార్కులు తెచ్చుకొని 30 తప్పులు చేసినా డిస్టింక్షన్ అనేవాళ్ళు అన్నమాట.
ఆత్మీయ విధానాన్ని కూడా మనం బాగు చేసుకోవాలి.
35 మార్కులతోనే సంతోషపడకూడదు. ఈ రోజుల్లో పిల్లలు ఆంధ్రప్రదేశ్లో ఇంప్రూవ్మెంట్ అని రాస్తూ ఉన్నారు అన్నమాట. మొన్న ఇంటర్మీడియట్స్ వచ్చినాయి. సురేష్ అని ఒక ఇంజనీర్ ఉన్నాడు, ప్రభు నమ్ముకున్నాడు, ఆయన హైందవ్ నుంచి నమ్ముకున్నాడు, మా ఇంటికి వచ్చాడు. నా బాబుకు 964 మార్క్స్ వచ్చాయి అంటే నేను ఐ వాజ్ అబౌట్ టు సే కంగ్రాచులేషన్స్, కానీ ఏడుస్తూ ఉన్నాడు వాడు అన్నాడు. 1000కు 964 వస్తే ఏడుస్తున్నాడా? నాకు 985 రావాలి డాడీ, 21 మార్క్స్ తక్కువ ఎందుకు వచ్చాయి? మరి ఏం చేశారంటే, ఇప్పుడు డబ్బు కడితే మన పేపర్స్ జిరాక్సెస్ పంపిస్తారంట, ఆన్సర్ షీట్ తెప్పిస్తా ఉన్నా. వాడు ఎక్కడెక్కడ తప్పులు చేశాడో తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికంట. 965 వచ్చిన వాడు 85కి ఇంప్రూవ్ చేసుకోవాలని ఆశ ఉంది.
ఇంకోటికి 600 వచ్చాయి. తల్లి తండ్రి బిడ్డలు బల సంతోషపడుతున్నారు. మావాడికి 600 వచ్చాయి, 600 వచ్చాయి అంటున్నారు.
964 వచ్చిన వాడు ఇంప్రూవ్ చేసుకోవాలనే మనసు ఉంది. చేసుకున్నాడు అనుకుంటా ఉన్నా, తర్వాత నేను ఫాలోఅప్ చేయలేదు.
కనుక ఎప్పుడైనా మన జీవితంలో కూడా ఆత్మీయ జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది.
ఉంది బాగు చేసుకోవడం. యాకోబు నేర్చుకున్నాడు బాగు చేసుకోవడం, యోహాన్ నేర్చుకున్నాడు బాగు చేసుకోవడం, జబదయ్య నేర్చుకున్నాడు బాగు చేసుకోవడం, సొలొమోను నేర్చుకుంది బాగు చేసుకోవడం.
అందుకే యోహాన్ జీవితం అంత బాగుగా చేయబడింది. ఉరుములు లేవు, మెరుపులు లేవు, ఏమి లేవు.
ప్రేమ, ప్రేమ, ప్రేమ. అసలు ప్రేమకు ప్రపంచంలో నిర్వచనం అనేది యోహాన్ సువార్త 3:16 కనిపిస్తుంది.
ప్రేమ యొక్క వివరము మొదటి యోహాను పత్రిక 3:16, అది 3:16, ఇది 3:16. ప్రేమ ఎందులో ఉంది అని యోహాను మొదటి పత్రిక 4:10, ఇందులో ప్రేమ ఉంది. ప్రేమనగా ఏమి? ప్రేమ ఎట్టిది? ఎందులో ప్రేమ ఉంది అని నిర్వచించిన వాడు యోహానే.
ఒక ఉరిమే వాణ్ణి తన జీవితాన్ని బాగు చేసుకున్న కారణాన యేసయ్య ప్రేమ నిర్వచనం నీ ద్వారానే నా గ్రంథంలో ఉండాలి.
ప్రేమ ఎట్టిది? ప్రేమ ఎందులో ఉంది అని నువ్వే చెప్పాలా అన్నాడు అన్నమాట.
అందుకే మొదటి యోహాను పత్రికలో 105 ఉన్నాయి, సే అబౌట్ 100 అనుకోండి. 100 verses రఫ్లీ 50 times, 46 అన్నాను కదా, అబౌట్ 50 అనుకోండి. 50 times ప్రేమ, 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 ప్రేమ అనే పదం రాశాడు. మీరు మూల భాషలో చూస్తే, గ్రీక్ భాషలో, లేదా మీ ఏదైనా లెక్సికన్లో మీరు చూసినా, లేదా ఈసోడ్లోకి వెళ్ళి చూసినా, ఈ సుమారు 50 పర్యాయాలు కూడా అగాపే ప్రేమ అనే మాట ఉందన్నమాట. మనుషుల మధ్య ఉండే ప్రేమ గురించి ఆయన మాట్లాడడం లేదు. దేవుడు మానవులను ప్రేమించిన ప్రేమే యోహాను మనసులో ఎప్పుడూ ఉందన్నమాట.
అదే ప్రేమతో మనం ప్రేమించుకోవాలి అని చెప్తా ఉన్నాడు.
మరి యోహాను తన జీవితాన్ని బాగు చేసుకున్నాడా? చేసుకున్నాడు.
అందులో సలోమయ్య పాత్ర ఉందా? ఉంది. తండ్రి పాత్ర ఉందా? ఉంది. దగ్గరే ఉండి వరలు బాగు చేసుకునే విషయం నేర్పిస్తూ ఉన్నాడు.
గొప్ప ధనికుడు, హైట్ సర్వెంట్స్ ఉన్నారు, రాయ్ నేను ఇంటికి వెళ్ళిపోతాను మీరు చూసుకోండి రా అని వెళ్ళిపోవచ్చు ఆయన. లేదు లేదు, రాత్రంతా చేపలు పడి దగ్గర ఉన్నా తెల్లవారిన తర్వాత వరలు బాగు చేసుకునే విషయంలో దగ్గరే ఉండి బాగు చేయిస్తూ ఉన్నాడు.
అవును, తండ్రుల బాధ్యత గొప్పది. ఇంట్లో వారు బాగు చేయవలసిన విషయాలు చాలా ఉన్నాయి.
కొన్నిసార్లు నేను ఆలోచించి నేను ఎన్నో వాటిలో ఓడిపోయానే అని సిగ్గుతో ప్రభు దగ్గర తలదించుకుంటా ఉంటాను. తల్లులు, మీరు బాగు చేయవలసిన విషయాలు ఉన్నాయి. గతంలో ఓడిపోయి ఉంటారు, పర్లేదు, అయినా ఇప్పటి నుంచైనా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కుటుంబం బాగు చేయబడాలా, కుమారులు బాగు చేయబడాలా, కుమార్తెలు బాగు చేయబడాలా, మన ఇంటికి రాబోయే కోడళ్ళు అల్లుళ్ళు బాగు చేయబడాలా, మనవండ్లు మనవరాళ్ళ జీవితాలు బాగు చేయబడాలా, మన ఆర్థిక విషయాలు బాగు చేయబడాలా, ఆత్మీయ విషయాలు బాగు చేయబడాలా, ఆరాధన విషయాలు బాగు చేయబడాలా.
ఆ కోరిక మనలో ఉంటే చాలు, అన్నీ ఆయనే చేసుకుంటాడు.
ఎవరో ఒకరు అన్నారు, నీ ఎబిలిటీని ఆయన చూడ్డంట, నీ అవైలబిలిటీని ఆయన చూస్తాడంట.
లార్డ్, ఐఎమ్ అవైలబుల్ అంటే చాలు, నేను చూసుకుంటానులే.
జాన్, నీకేం ఎబిలిటీ ఉంది? ఏం లేదే.
ప్రభువా, నేను నీ ప్రక్కన కొడుతున్నాను, ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. మార్క్స్ వార్త 3:13 యేసయ్య వారిని పిలిచే సందర్భంలో ఒక మాట చెప్పాడు, వారు తనతో కూడా ఉండాలని, నాకు అవైలబుల్గా మీరు ఉంటే చాలు, నేను సువార్త ప్రకటించడానికి పంపడానికి మీరు సిద్ధంగా ఉండాలని. పంపడానికి ఎవరు నాకున్నారంటే మీరు రెడీగా ఉంటే చాలంతే అన్నమాట.
యశాగ్రంథం 6:10, నేను ఎవరిని పంపదను, మా నిమిత్తమై ఎవడు బావును,
యెషయా నేనున్నాను నన్ను పంపమన్నాడంతే. ఐఎమ్ అవైలబుల్
అంతే. యెషయాని దేవుడు వాడుకున్నాడు. కీర్తన గ్రంథం పక్కన పెట్టండి,
బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అతిపెద్ద గ్రంథం అంటే యెషయా గ్రంథమే.
దేవుడు ఎంతైనా నిన్ను నన్ను వాడుకుంటాడు.
మరి ఏమి చదువురాని యోహాను ఎంత వాడుకున్నాడు? క్రొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి, 50 అధ్యాయాలు యోహాను రాశాడు.
రఫ్లీ 1/5. ఒక చదువు లేని వాడిని దేవుడు ఇంతగా వాడుకోగలడా?
రహస్యం ఏంటి? హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద లార్డ్.
అందుకే రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని యోహాన్ సువార్తలో మనం చదువుకుంటాం.
తన విషయమే ఎక్కడ చెప్పుకోలేదు. సువార్తలో ఒక్కసారి కూడా తన పేరు రాయలేదు. పత్రికల్లో కూడా ఒకసారి రాయలేదు.
కానీ ప్రకటన గ్రంథంలో 3 సార్లు, ఎందుకంటే అది ప్రత్యక్షత గ్రంథం కదా. దేవుడు ఎవరికి కనపడ్డాడు? నాకే కనపడ్డాడు. ఎవరికి చెప్పాడు? యోహానుకు చెప్పాడు. ఎవరిని రాయమన్నాడు? యోహాన్ నన్ను రాయమన్నాడు అని ఆ సందర్భంగా తన పేరు చెప్పాడు. కానీ ఇంకెక్కడ కూడా తనను ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అన్నమాట. బట్ హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు ద లార్డ్. యేసయ్య కూడా అలాంటి వాళ్ళే కావాలి. మార్కు 3:13 ఉంది, వారు తనతో కూడా ఉండాలని. మనం ముగించుకుందాం. ఒకవేళ మీకు ఇష్టమైతే, యేసయ్య నేను నీతో కూడా ఉంటాను. నాకేమి ఎబిలిటీస్ లేవు. పిల్లలు చక్కగా ఇన్స్ట్రుమెంట్ వాయించారు, నాకు ఏ ఇన్స్ట్రుమెంట్ రాదు. చక్కగా పాడారు, కొన్నిసార్లు పాడబోతుంటే తీసుకొని తెస్తూ ఉంటుంది. అయినా పర్లేదు. జ్ఞాపక శక్తి లేకపోవచ్చు, అయినా పర్లేదు. చదువు లేకపోవచ్చు. మూడీ గారి నుంచి ఒక మాట చెప్తూ ఉంటారు, గొప్పగా వాడబడిన దైవజనుడు కానీ ఇంగ్లీష్ సరిగా రాదంట ఆయనకు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే గ్రామటికల్గా మిస్టేక్స్ ఉంటాయంట. ఒకసారి ఒక ప్రొఫెసర్ గారు ముందుకెళ్ళి, సార్ గ్రామటికల్గా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఆయన ఒప్పుకున్నాడు, అవును నిజం నాకు ఇంగ్లీష్ రాదు. కానీ మిస్టేక్ కలిగి నేను దేవుని కొరకే అవైలబుల్గా ఉన్నప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఏ మిస్టేక్ లేకుండా మాట్లాడగలిగిన మీరు దేవునికి అవైలబుల్గా ఉండండి. నాకంటే గొప్పగా వాడుకుంటాడు మిమ్మల్ని అన్న. ఎంత వినయంగా, ఎంత విధేయతగా మాట చెప్పాడు చూడండి. తన ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఉన్నాయి, మనకు కూడా మిస్టేక్స్ ఉంటాయి. డజంట్ మ్యాటర్. కానీ మనం అవైలబుల్గా ఉంటే చాలు, దేవుడు వాడుకుంటాడు. షాల్ వి క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్? అందరం కళ్ళు మూసుకుందామా. మన జీవితంలో చాలా బలహీనతలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి. నీలో ఉన్నాయి, నీ భార్యలో ఉన్నాయి, కుమారుల్లో ఉన్నాయి, కుమార్తెల్లో ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో, ఆత్మ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అయినా కృంగిపోనక్కర్లేదు. ఈరోజు సాయంకాలం, ప్రభువా నీ కొరకే నేను అవైలబుల్గా ఉంటాను అని మీరు ఆయనతో చెప్తే చాలు. ఆ కోరిక మీకుంటే చాలు. నీ మీద ఉమ్మేశారా? అయినా నీ ప్రక్కనే ఉంటాను. నిన్ను అపహసించారా? నీ ప్రక్కలోనే ఉంటాను. నిన్ను కోడాలతో కొట్టారా? ప్రక్కలోనే ఉంటాను. మనల్ని ఎవరు కొట్టరులేండి. ఈరోజు ఏసఐ పక్కన ఉంటే ఎంత ఘనత నీకు. నీ చేతిలో ఒక బైబిల్ ఉంటే చాలా ఎంతో ఘనత. ఒకసారి లూసియానాలో సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తున్నారు, నా బ్యాగ్లో బైబిల్ ఉంది. ఈ బైబిలే, బ్లాక్ కవర్ ఉందన్నమాట. ఆ బ్లాక్ కవర్ ఏదో బయటికి తీయండి అన్నారు. తీస్తూనే ఆమె బైబిల్ అని చూస్తుంది. ఓ దిస్ ఇస్ బైబుల్, కీప్ ఇట్ ఇన్సైడ్ ఇన్ దామ్. మరి లోపల ఏముందో కూడా ఆమె చూడలేదన్నమాట. బైబిల్ను చూడగానే నేను అనుకున్న లోపల కత్తి పెట్టుకుని ఉంటే ఆమె చూడకుండా పంపించింది. అది బైబిల్ కలిగిన వ్యక్తిని ఒక ఘనుడుగా, గొప్పవాడుగా ఎంచి చెక్కుడు చేయకుండా పంపించేస్తున్నారు. ఈరోజు నీ చేతిలో బైబుల్ ఉంటే కొడాలతో ఎవరు కొట్టలేను. నేను సన్మానిస్తాను, గొప్పగా వాడుకుంటారు. పాస్టర్ గారు అంటారు, మాకోసం ప్రార్థన చేయమంటారు, ఎన్నెన్నో చెప్తారు, నీకేమైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ ఆయన కొడు ప్రక్కన ఎడవైపుండి, ప్రభు చెప్పాడు నన్ను కొడతారు, అవమానపరుస్తారు, ఉమ్మేస్తారు, చంపుతారు, అయినా సరే నా కుమారులో ఒక నీ కుడి వైపు ఎడమైపు నీకు అవైలబుల్గా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. మేము కూడా అవైలబుల్గా ఉంటాం. మళ్ళా చెప్తున్నా, వాళ్ళు పొందిన శ్రమలు మనకు లేవు ఈ రోజుల్లో. అయినా మన అవైలబిలిటీ ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మీకు ఇష్టమైతే మీ మనసులో, లార్డ్ ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ ఫర్ థై సర్వీస్. దెర్ ఆర్ మెనీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్, మెనీ షార్ట్ కమింగ్స్ ఇన్ మై లైఫ్, మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఇన్ మై ఓన్ లైఫ్. బట్ టుడే ఐ సరెండర్ మై లైఫ్. I am available to thee. Make use of me. అని ఒక మాట చెబితే చాలు వాడుకుంటాడు ఆయన.
Let us look to the Lord. The question is, are you available for God? If you are available, you just say that, Lord, please come into my heart and take over of myself, O Lord. It's no more me, but it's your will in my life. ప్రభు నీకు సమస్తమును సమర్పించుకుంటున్నాను తండ్రి. నీ ఉద్దేశములు నీ తలంపులను నా పక్షంలో నెరవేర్చండి. నేను కాదు ప్రభా, కేవలం నువ్వే తండ్రి నా జీవితం లోపట. నాకు కావాల్సింది యేసయ్య నువ్వే. ఆయన అప్పగించబడ్డ రాత్రి రొట్టె తీసుకుని విరిచి తన శిష్యులకి ఇచ్చి ఇది తినుడి అని వారితో చెప్పాను. భోజనమైన పిమ్మట పాత్రను తీసుకొని ఆశీర్వదించి ఇది అనేకులకు కొరకై చిందింపబడ్డ నా నూతన నిబంధన రక్తం. ఇది చేయినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి సమయంలో మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం కొరకై దేవునికి వందనం స్తుతి స్తోత్రం చెల్లించుకుందాం. నేను నువ్వు ఒకసారి పరీక్షించుకో. ఇఫ్ యు హ్యావ్ ఎనీ గ్రీవియన్సెస్ మై ఫ్రెండ్స్, just bring it to the presence of God. He will forgive us, he will pardon us. Manunnatvanti prati lotu paatanu yesayya kadigi shubhra parichi manam kshaminche devudu. Ni paapamulanu oppukunna edala athudu neethi mantrudu nammadagina vaadu. Yohan raastunnandi tana patrikalo ee raatri samayamu as we entered into the Lord's table, my friends, once again just look into yourselves. Okasarthi mimmulu meer parikshinchukondi. Prabhu balalo palabundutaku siddhangunnara? Prabhu tho sahavasam cheyadaniki siddhangunnara? Are you available? If you're available, if you say yes, Lord, I have committed myself to you, I belong to you, my time belongs to you, my family belongs to you, everything belongs to you, Father. Samastamu prabhu nee korake tandri annatlaithe randi, come, let us celebrate the Lord's table together, all of us. The Lord's table is open for us.